ఈ ప్రపంచంలో అందరికీ ఆనందంగా ఉండాలని ఉంది. భోగేశ్వర ప్రభు, ఎవరైనా ఉన్నారా ఎవరికైతే ఆనందం అవసరం లేదు? అందరికీ ఆనందం కావాలి. అయితే ఈ ఆనందాన్ని మనం ఎలా తీసుకుంటాం? మంచిది చూడాలి, మంచిది వినాలి, మంచిది తినాలి, మంచిది వేసుకోవాలి. ఇది శారీరకమైన ఆనందం. శారీరకం ఆనందంకైనా ఎక్కువ ఆనందం ఇస్తుంది మనసు, మానసిక ఆనందం. కొన్ని సందర్భాల్లో అంత పరివేశం బాగుంది, అందంగా ఉంది, కానీ మనసులో ఏదైనా బాధ ఉంటే అది మనకి నచ్చదు. నేను చాలాసారి ఉదాహరణ ఇస్తూ ఉంటాను, ఎలా మీరు ఊహించండి, చక్కని వాతావరణం, మంచి క్లైమేట్, చక్కని మ్యూజిక్, అండ్ భార్య వచ్చి ఓ పెద్ద ప్లేట్లో 30 రకాల వెరైటీలు విందు మీ ముందు పెట్టేసింది, ఆనందమైన పరివేశం, మంచి మ్యూజిక్, క్యాండిల్ లైట్ డిన్నరు, అంత బాగుంది. కానీ ఎప్పుడైతే తినడానికి మొదలైనప్పుడు ఒకవేళ భార్య కోపంతో అనింది అనుకోండి, ఓ పంది తిను, పంది తిను, అప్పుడేమవుతుంది? ఆ ప్లేట్ అక్కడి నుంచి కదలలేదు, ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ అలానే ఉంది, ఆ మ్యూజిక్ కూడా అలానే ఉంది, వాతావరణం చాలా బాగుంది, కానీ ఇప్పుడు మీకు తినాలని అనిపించదు. ఎందుకంటే మనసులో ఏదో బాధ ఉంది. దాని అర్థం ఏంటంటే బయట పరిస్థితులు కాకైనా మనసే మనకి ఆనందాన్ని ఇస్తుంది. నాకు గుర్తుంది, చిన్నప్పుడు మేము క్లాస్ 6లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ప్లేన్ ఎక్కాము, హైదరాబాద్ నుంచి ఢిల్లీ. సో ఆ ప్లేన్ ఎక్కినప్పుడు ఒక ఉత్సాహం, మా అంకుల్ మాకు పైలట్ దగ్గర తీసుకువెళ్ళారు, ప్లేన్ ఎక్కినప్పుడు ఆ పైలట్తో మాట్లాడాము, అంతా చూసాము, అక్కడ ఆ బెల్ ఎలా రింగ్ చేయాలి, ఆ విండో అంతా చాలా సరదాగా ఉంది. ఈ మధ్యకాలంలో నేను ట్రావెల్ చేసినప్పుడు చూస్తాను, పిల్లలకి ఏం ఎంజాయ్మెంట్ అనిపించట్లేదు. మేము చిన్నప్పుడు ప్లేన్ ఎక్కామంటే మాకు ఏదో ఎంతో ఆనందం అనిపించేది. ఇప్పుడు నేను చూస్తున్నాను, పిల్లలు ఊరికే ట్యాబ్లెట్లోనే బిజీగా ఉన్నారు, అసలు కిటికీ నుంచి చూడడమైనా అసలు ఆకాశంలో ప్లేన్ ఎగిరిందని వాళ్ళకి ఆనందం ఏమీ లేదు. సో నాకు గుర్తుంది బాగా, ఫస్ట్ రైడ్ ప్లేన్లో ఎంత ఆనందమో, వాళ్ళు ఏదో ఫుడ్ తెచ్చారు, ఆ నాప్కిన్ పెట్టి తినాము మొట్టమొదటిసారి, అంత బాగుంది. ఓ 20 నిమిషాలు ఆనందం అనిపించింది, అరగంట ఆనందం అనిపించింది, గంట ఆనందం అనిపించింది, తర్వాత ఇంకెప్పుడు దిగిపోతాము అని. సో ఆ ప్లేన్ అలానే ఉంది, అదంతా పరివేశం అలానే ఉంది, కానీ తర్వాత ఇంకా ఆనందం ఇవ్వట్లేదు. అప్పుడు మా మదర్ని మేము ఇరిటేట్ చేయడం మొదలుపెట్టాం, పిల్లలందరూ ఎప్పుడు దిగుతాం, ఎప్పుడు దిగుతాం, ఫ్లైట్ ఎప్పుడు కిందకు వస్తుంది. ఆనందం మనసులోనే ఉంది, ఎందుకంటే ఫ్లైట్ అదే ఉంది, మా సీట్ అదే ఉంది, సిచ్యువేషన్ అదే ఉంది, కానీ ఇది ఇంకా ఆనందాన్ని ఇవ్వట్లేదు. మనసు ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఒక మనసు మన ఫ్రెండ్గా కూడా ఉండొచ్చు, ఈ ఒక మనసు మన ఎనిమిగా కూడా తయారవ్వచ్చు. ఈ మనసుని నియంత్రించాలి, ఈ మనస్సుని భగవంతుడు పట్ల కేంద్రీకరించాలి. భగవంతుడు ఒక శరణాగతి తీసుకోవాలి. మనసు భగవంతుడి పట్ల ఎలా కేంద్రీకరిద్దాము? మీరు చెప్పింది బాగుంది కానీ మనస్సు మా మాట వినట్లేదు, భగవంతుడి పట్ల ఆసక్తి పెరగట్లేదు, భగవంతుడు మాటలు వినాలని రుచిగా లేదు. అందుగురించి ఏం చెయ్యాలి? ఎవరి మాట వినడానికి ఆసక్తి పెరుగుతుంది, ఎవరి గురించి ఎల్లప్పుడూ ఎక్కువగా వింటూనే ఉంటే ఆసక్తి పెరుగుతుంది. మీరు ఎక్కువగా ఫిలిమ్స్ చూస్తే ఆ ఫిలింలో పనిచేసిన యాక్టర్ పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. అలానే భగవంతుడి గురించి ఎక్కువగా వింటే స్మరణం చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి, అప్పుడే భగవంతుడి పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. భగవంతుడిని పొగరాలి, భగవంతుడు ఒకరి గుణాల గురించి అనునిత్యం శ్రవణం చెయ్యాలి. మనకి భగవంతుడు గుణాలు వినడానికి ఇంట్రెస్ట్ లేదు, ఎవరైనా మనల్ని పొగిడితే మనకు చాలా ఇష్టం, ఒక కాఫీ టీ ఒక కప్ ఎక్స్ట్రా ఇస్తాము, మనని పొగిడితే మనకి ఎంతో ఇష్టం. ఎవరో మనల్ని పొగరాలి, మీరు ఎంత బాగుంటారండి, మీరు ఇలా ఉంటారండి, మనం ఎంత ఆనందిస్తాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే మనల్ని పొగరుతున్నారో మనం అది వింటున్నామంటే మనం దిగజారిపోతున్నాం. ఎందుకండి? దానిలో తప్పు ఏంటి? నేను మంచి అయినా నాకు అందరూ మంచిగా చెప్తున్నారు. అదేమవుతుంది? మెల్లమెల్లగా మన ఈగో అనేది పెరుగుతుంది. మనం అందుగురించి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అనేవారు, ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తారో వాళ్ళే మీ ఫ్రెండ్స్, నిజమైన ఫ్రెండ్స్. ఎవరైతే మీ ఊరికే పొగుడతారో వాళ్ళు మీ, ఎందుకంటే మీరు దిగజారిపోతున్నారు. మన మనసుకి ఎల్లప్పుడూ ఎలా ఉండాలని ఉంది? సెల్ఫ్ సెంటర్డ్, నా గురించి మాట్లాడండి, నన్ను పొగరండి. ఒక అపార్ట్మెంట్లో ఒక కమిటీ ఫామ్ చేశారు. అపార్ట్మెంట్ సరిగ్గా సెక్యూరిటీ ఉందో లేదో, లిఫ్ట్ అంతా సరిగ్గా పనిచేస్తుందో లేదో అని. అయితే ఒకసారి ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు అపార్ట్మెంట్ సెక్రటరీకి, లిఫ్ట్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏంటండి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ చాలా స్లోగా వెళ్తుంది, ఫోర్త్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వెళ్ళాలంటే చాలా మెల్లమెల్లగా వెళ్తుంది, మీరు ఏదో చెయ్యండి. తను అన్నాడు సరే నేను ఏదో ఒకటి చేస్తాను. అతను ఏం చేశాడు, లిఫ్ట్ లోపల నాలుగు వైపులు అద్దాలు పెట్టించేశాడు. ఇప్పుడు ఎవరైతే లిఫ్ట్లో వెళ్తున్నారో వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. ఎప్పుడైతే లిఫ్ట్ లోపలికి వెళ్తున్నారో హెయిర్ బాగుందో లేదో, సారీ సరిగ్గా ఉందో లేదో, అలా చేస్తూ చేస్తూ ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఎప్పుడు వచ్చేస్తుందో తెలియట్లేదు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత అందరు తన్ని పొగిరారు, బాగా చేసావు, ఎంత స్పీడ్గా ఉంది లిఫ్ట్, తను నవ్వుకుంటున్నాడు, ఏమీ చెయ్యలేదు, లిఫ్ట్ ఎలా ఉంది అలానే ఉంది, అద్దాలు పెట్టేశాను లోపల అంతే, కానీ వాళ్ళకి తెలియట్లేదు. సెల్ఫ్ సెంటర్డ్ వరల్డ్, మన చుట్టూ అన్ని తిరగాలి అప్పుడు మనకి ఆనందం, మన చుట్టూ అందరు ఉండాలి మనతో మాట్లాడి అప్పుడు మనకి ఆనందం. భగవంతుడిని పొగరాలి. మన గురించి మనం వింటే లాభం ఏంటి? మనకున్న పేరు ప్రతిష్ట పదవులు చివరికి డబ్బులు కూడా, ఎప్పుడు దాని విలువ పోతుంది తెలియదు. ఇప్పుడు ఏం జరిగింది, 500,000 పోయాయి, కాగితాలు కాగితాలే అయిపోయాయి. ఇప్పుడు అందరు పడేస్తున్నారు డస్ట్బిన్లో డ్రెయిన్లో పడేస్తున్నారు, కాగితాలు కాగితాలు అయిపోయాయి, పేపర్ పేపర్ అయిపోయింది. కానీ ఒకటి, ఈ జరిగిన వృత్తాంతంలో మనం మంచి గుణపాఠాలు నేర్చుకున్నాం. నరేంద్ర మోదీ చేసిన ఈ పనికి మంచి గుణపాఠం నేర్చుకున్నాం. మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఏదైనా సడన్గా దాని విలువ మారిపోవచ్చు. ఇప్పటి వరకు అది ఆధ్యాత్మిక ప్రవచనాల్లో వింటే మనం నమ్మలేదు, ఆ వీళ్ళు అలానే చెప్తారండి, ఎన్నిసార్లు చెప్తాను ఆధ్యాత్మిక ప్రవచనం, బాబు మీరు సంపాదించిన డబ్బులు అక్కడ స్వర్గలోకంలో పైలోకంలో దాని విలువ ఉండదు, అది ఓన్లీ పేపర్ అంటే అప్పుడు మనం నవ్వేవారం, ఇప్పుడు మనకి ఆ కరెక్టేనండి అని అనిపిస్తుంది. కరెక్టే, ఎప్పుడు దేంది విలువ పోతుంది గ్యారంటీ లేదు, గ్యారంటీ లేదు. అండ్ సడన్ గా నోటీస్ కూడా లేదు, నోటీస్ కూడా లేదు, 4 అవర్సా, 8 o'clock చెప్పారు, 12 o'clock తర్వాత దీని విలువ లేదు. కనీసం 4 అవర్స్ నోటీస్ ఇచ్చాడు మృత్యు, మనకి 4 సెకండ్ నోటీస్ కూడా ఇవ్వదు, సడన్ గా వచ్చేస్తుంది. అప్పుడేం చేద్దాము, అప్పుడేం చేద్దాము? కొన్ని రోజులకి ఏర్పడిన ఈ పరిస్థితి మనకి చాలా నేర్పించింది, చాలా నేర్పించింది. బ్యాంకులు క్లోజ్, మరుసటి రోజు ఎవరైనా ఏదైనా మార్చుకుందామంటే బ్యాంక్ క్లోజ్, ఇంకా చెల్లదు, ఇంకా మీరేమి చేయలేదు. అలానే ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని త్యాగం చేస్తామో క్లోజ్ అని చెప్తారు యమరాజ్, చెప్తారు అకౌంట్ క్లోజ్ అండి, అప్పుడు మనం బతిమాలొచ్చు యమరాజ్తోనే. లేదండి ఇంకోదో మంచి పని చేస్తానండి, ఇస్కాన్ విశాఖపట్నం సాగరంగ టెంపుల్ డొనేషన్ ఇస్తానండి, ఒక అవకాశం ఇవ్వండి అంటే వాళ్ళు ఏమంటారు, అకౌంట్ క్లోజ్ సార్, ముందు ఇవ్వాల్సింది, ఇంకా అకౌంట్ క్లోజ్ అయిపోయింది, ఇంకా మీరేం చేయలేరు. ఇది మనకి ఈ కొన్ని రోజులు జరిగిన విషయాలు మనకి నేర్పించింది. మన దగ్గర ఉన్నది దానికి విలువ ఉండకపోవచ్చు, ఏదైనా సడన్ గా జరగవచ్చు, అప్పుడు అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఏదైనా ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఎవరైతే ముందు నుంచి ప్లాన్ చేసుకుని ప్రాపర్టీలో ఎఫ్డీలు చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్లాన్, ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ యు ప్లాన్ టు ఫెయిల్. మీరు ప్లాన్ చేయలేదనుకోండి మీరు తప్పకుండా ఫెయిల్ అవుతారు. యు ఫెయిల్ టు ప్లాన్ యు ప్లాన్ టు ఫెయిల్, తప్పకుండా ఫెయిల్ అవుతారు. అలానే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు నా గృహస్థ ఆశ్రమకి ఇస్తాను, ఎంత సమయం భగవంతుడికి కేటాయిస్తాను, ఎంత సమయం బిజినెస్కి, ఎంత సమయం జపంకి, ఎంత సమయం భజన్కి, ముందు నుంచి ప్లాన్ చేయాలి. అండ్ ఇప్పుడు సడన్గా ఏమైపోయింది, ఎవరి దగ్గర అయితే 200 రూపాయల నోటు ఉన్నాయో తనే ధనవంతుడు. బండల్ బండల్ 500 మనకి విలువ లేదు. స్మాల్ ఇస్ బిగ్. మన చిన్న చిన్న మంచి కర్మాలే మనకి సాయం చేస్తుంది. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా అక్కడ పనికిరాదు, కానీ ఇక్కడ చేసిన చిన్న చిన్న సాయం, ఓ ఎవరికో ఏదో హెల్ప్ చేశాము, ఎవరికో జపమాల ఇచ్చాము, ఎవరికో టెంపుల్కి తీసుకువెళ్ళాము, ఏదో భగవంతుడు గుడికి దానం ఇచ్చాము, అలాంటి పనులే మనకి సాయం చేస్తుంది. అండ్ ఇప్పుడు ఎవరైనా డిపాజిట్ చెయ్యాలనుకున్నా, ఏదైనా చెయ్యాలనుకున్నా సోర్స్ అడుగుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు చెప్పండి. భగవంతుడు కూడా మనకు అడుగుతారు. ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని త్యాగం చేసి పైలోకానికి వెళ్ళిపోతామో, అక్కడ మనం భగవంతుడితో చెప్తామేమో, నేను ఇది చేశాను స్వామి, అది చేశాను స్వామి. భగవంతుడు అప్పుడు సోర్స్ అడుగుతారు, దేనికోసం చేసావు విధానము, పేరు ప్రతిష్టల కోసమా, నన్ను ప్రేమిస్తున్నావని చేసావు, సోర్స్ చెప్పు సరిగ్గా, నీ సోర్స్ కరెక్ట్గా ఉందో లేదు, అప్పుడు అన్నీ అడుగుతారు. ఫేక్ కరెన్సీస్, ఇప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఫేక్ ఉన్నాయన్నీ దొరికిపోతున్నాయి. అలానే మన జీవితంలో కొన్ని ఫేక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఓన్లీ ఆన్ ద బేస్ ఆఫ్ మనీ. ఫ్రెండ్షిప్ అనేది, రిలేషన్ అనేది గివ్ అండ్ టేక్ అంతే. ఎవరికి మన మీద నిజమైన ప్రేమ లేదు. నిజమైన ప్రేమ మన మీద ఎవరికైనా ఉంటే అది భగవంతుడు, భగవంతుడు తప్ప ఎవరు కాదు. సో జీవితంలో జరిగిన ప్రతి ఒక్క పరిస్థితి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. మన గురించి పొగిడితే లాభం లేదు. ఈరోజు మనం గొప్పవాళ్ళుగా ఉన్నా సరే రేపు మనకి ఎవరు విలువు ఇవ్వరు. భగవంతుడు గురించి పొగరాలి, భగవంతుడి పట్ల ఆసక్తి పెంచాలి, భగవంతుడు ఒక శరణాగతి తీసుకోవాలి. అండ్ భగవంతుడు శరణాగతి తీసుకుంటే, భగవంతుడు ఒక గుణాల గురించి వింటే మన హృదయం పరిశుభ్రం అవుతుంది. అండ్ తర్వాత మన పాపాల నుంచి మనం విముక్తులవుతాము. కొన్ని రోజుల కిందట నాకు వాట్సాప్లో ఒక మంచి వీడియో పంపించారు ఒక డివోటీ. చాలా రేర్ వీడియో శిల ప్రభుపాద్ది. ప్రభుపాద్ గారు ప్రవచనం ఇస్తున్నారు అండ్ భక్తులందరూ కూర్చొని ఉన్నారు. అండ్ దాంట్లో ఉన్న విదేశీ భక్తులు ప్రభుపాద్కి ఒక ప్రశ్న వేశారు, శిల ప్రభుపాద్ మేము విదేశీ వాళ్ళు, చిన్నప్పటి నుంచి ఎన్నో పాపకర్మాలు చేశాము, ఎందుకంటే మాకు భక్తి గురించి తెలియదు, మాకు భగవంతుడి గురించి తెలియదు. ఇప్పుడు మీతో కలిసాము, మేము అన్నీ నేర్చుకున్నాం, కానీ మేము పూర్వంలో చేసిన పాపాలు ఇప్పుడు ఏమవుతాయి? అయితే ఎన్ని జీవితకాలాలు, 1, 2, 3 అలా కౌంట్ చేస్తున్నారు, ఎన్ని లైఫ్ టైమ్స్, ఎన్ని లైఫ్ టైమ్స్ పడుతుంది దాని అన్నిటి నుంచి విముక్తులు అవ్వడానికి ఎంత టైం పడుతుందని వాళ్ళు చెప్తూ ఉంటే ప్రభుపాద్ మధ్య నుంచి ఆపేశారు. తను అడుగుతున్నాడు 1 లైఫ్ టైమా 2, ప్రభుపాద్ ఆపేసి అన్నారు 1 మినిట్. ఆశ్చర్యపోయాను, ప్రభుపాద్ ఇలా చెప్తూ ఉంటే రోమాలు పైకి లేదు. ప్రభుపాద్ గట్టిగా కాన్ఫిడెంట్గా మరి కోపంతో అంటున్నారు 1 మినిట్ అవుతుంది. వీళ్ళందరూ హిదానంద మహారాజ్ కిందని కూర్చొని ఉన్నారు, ఆయన నోట్ ఇలా పెట్టేశారు 1 మినిట్ చెప్పినప్పటికీ. అప్పుడు శ్రీ ప్రభుపాద్ దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ భగవద్గీత చదవట్లేదా, ఏం చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వజ అహం తం సర్వ పాపేభ్యో, కొంచెం పాపేభ్యో అనలేదు, సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ. చెప్పారు కదా కృష్ణుడు, సర్వ పాపాల నుంచి మనకి విముక్తులు చేస్తారు. ఏం చెయ్యాలి, మాం ఏకం శరణం వజ, శరణాగతి తీసుకోవాలి. ఎవరిది, మాం ఏకం, భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఒక్కసారి శరణాగతి తీసుకుంటే ఆయన సర్వ పాపాల నుంచి మనకి విముక్తులు చేస్తారు. అండ్ దాని తర్వాత శిల ప్రభుపాద్ అన్నారు, సో ఎంత టైం కావాలి శరణాగతి తీసుకోవడానికి చెప్పండి, అంత టైమే పడుతుంది. మనకి ఎంతసేపు కావాలి భగవంతుడి తాలూకా శరణాగతి? మనం 1 మినిట్లో తీసుకోవడానికి రెడీగా ఉంటే ఆయన 1 మినిట్లో అన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ మనం రెడీ లేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకా ఈ మ్యారేజ్ బాకీ ఉంది, ఆ మ్యారేజ్, ఆ అమ్మాయి, ఈ అబ్బాయి, ఎద్దేదో ఆలోచిస్తున్నాం. 1 మినిట్లో అన్ని అయిపోతాయి, 1 మినిట్ శరణాగతి తీసుకుంటే. భగవంతుడు ఒక శరణాగతి తీసుకోవాలి. అందుగురించి నేను ఆలోచించాను, ఈ రోజు నుంచి మనము భగవంతుడి తాలూకు గుణాల గురించి చర్చిద్దాము. భక్తి రసామృత సింధులో భగవంతుడి తాలూకు 64 గుణాలు గురించి చెప్పి ఉంది. రూపస్వామి చాలా చక్కగా ఒక్కొక్క గుణం గురించి చెప్తూ దాన్ని విస్తారంగా కథలతో చక్కగా చెప్పారనమాట. సో నేను అనుకున్నాను ఈ ఆదివారం మనము ఎన్ని కంప్లీట్ చేయగలుగుతాం తెలియదు, కానీ ఎంతవరకు అయితే ఈరోజు కంప్లీట్ అయితే చేసి వచ్చే ఆదివారం మళ్ళీ మనం ఈ భగవంతుడి తాలూకా గుణాల గురించి చర్చిద్దాము. సో నేను ఒక్కొక్క క్వాలిటీ చెప్తాను, మీరు అందరూ నా వెనక పారాయణ చేయండి, తర్వాత ఆ క్వాలిటీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రూపం చాలా అందంగా ఉంది. యాక్చువల్గా భగవంతుడికి ఎన్నో గుణాలు ఉన్నాయి, కానీ మనం ఏదో 64 చర్చిద్దామని మొదలుపెట్టాం, కానీ మనం నామరామాయణం చర్చించినప్పుడు మీ అందరికీ గుర్తుంటే వైష్ణవాచార్యులు చాలా చక్కగా రాశారు, అగణిత గుణగణ భూషిత రామ అవనీతన్య కామిత రామ రాక చంద్ర సమ ఆనన రామ పితృవాక్య ఆశ్రిత కానన రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ. వినము, అగణిత గుణగణ భూషిత రామ. అగణిత మనం లెక్కలు పెట్టుకోలేము, అన్ని గుణాలు ఉన్నాయి భగవంతుడిలో. అండ్ తర్వాత ఏమన్నారు, రాక చంద్ర సమ ఆనన రామ. ఎలా ఉంటారు భగవంతుడు, చంద్రుడులాగా కనిపిస్తారన్నమాట. భగవంతుడి తాలూకా ముఖార విందం చంద్రుడిలాగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా భగవంతుడి తాలూకా అందాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు మనం ఎన్నెన్నో పదాలు వాడతాము, కానీ అన్ని పదాలు తప్పనమాట, వాడకూడదు. ఎందుకంటే ఆ చంద్రుడైనా ఆ సూర్యుడైనా ఆ కమలు పువ్వు అయినా భగవంతుడు ముందు అది ఏది కాదనమాట. మహాభారత్లో ఒక కథ వస్తుంది, ఎలా బాణాసూర్ 16,100 రాకుమారులందరినీ అపహరించేసి వాళ్ళని కారాగారంలో పెట్టాడనమాట. సో ఎప్పుడైతే కృష్ణుడు నరకాసుడిని చంపేశాడో, బాణాసుడిని చంపేసి ఆ ఒక 16,100 రాకుమారుని విముక్తులు చేశాడు మొట్టమొదటి ఆ రాకుమారులందరినీ కృష్ణుడు అలా బయట తీసినప్పటికి వాళ్ళు భగవంతుడిని చూసి ఒకే మాట అన్నారు, మమ్మల్ని క్షమించండి. సో కృష్ణుడు ఆలోచిస్తున్నారు, ఎందుకు అలా అడుగుతున్నారు, క్షమించండి, మమ్మల్ని క్షమించండి. సో అప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము ఎందుకు క్షమాపణ అడుగుతున్నామంటే మిమ్మల్ని చూడకముందు మేము ఎప్పుడు మాట్లాడేవారం, కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు. సో అప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ మేము మిమ్మల్ని ఒక కమల పువ్వుతో పోల్చుకున్నాం, మేము మిమ్మల్ని ఒక చంద్రుడితో పోల్చుకున్నాం, ఎంత తప్పు చేశామో, ఆ చంద్రుడు ఎక్కడా కమల పువ్వు ఎక్కడా, మీరు ఎంత బాగుంటారో అని కృష్ణుడు చెప్తున్నారనమాట. మమ్మల్ని క్షమించండి క్షమించండి పదే పదే అడుగుతున్నారన్నమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రూపగోస్వామి అంటున్నారు, భగవంతుడు ఎంత అందంగా ఉన్నాడంటే ఒకనప్పుడు చిన్నప్పుడు గోకుల్లో భగవంతుడు బొంగరుతూ ఉంటే ఆయన ఒక ప్రతిబింబం నెల మీద కనిపిస్తుంది, స్వామికి ఆయన ప్రతిబింబం నెల మీద కనిపిస్తుంది. కనిపిస్తే భగవంతుడు ఆగిపోయారనమాట, ఎవరంత అందంగా ఉన్నారు అని ఆలోచిస్తున్నారు భగవంతుడు. ఆయన ఒక ప్రతిబింబం చూసి ఆయన ఆలోచిస్తున్నారు అనమాట, అంతా అందంగా ఉంటారు, అంత అందంగా ఉంటారు. రామాయణంలో వాల్మీకి ముని వివరిస్తారు ఎలా శ్రీరాముడిని చూసినప్పుడు ఎవరైతే శ్రీరామ తాలూక పాదపద్మాలు చూస్తున్నారో వాళ్ళు పాదపద్మాల దగ్గర ఉండిపోయారనమాట, ఇంకా పైన చూడలేకపోతున్నారు, అక్కడే ఆగిపోయారు. ఎవరైతే శ్రీరాముడు ముఖార్విందం చూస్తున్నారో వాళ్ళు ముఖార్విందం దగ్గర ఆగిపోయారు. ఎవరైతే భుజాలు చూస్తున్నారో వాళ్ళు భుజాల దగ్గరే ఆగిపోయారు. తర్వాత ఇంకా వాళ్ళు ఒక కళ్ళు కదలట్లేదన్నమాట, అంత అందంగా భగవంతుడు ఉంటారు. భగవంతుడు ఒక అందం గురించి గోపికలు కూడా శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 31వ అధ్యాయము గోపీగీత అన్నమాట, దాంట్లో ఒక 12వ శ్లోకంలో వాళ్ళు అంటారనమాట, దిన పరీక్షయే నీలకుంటలే వనరుహాననాం బిభ్రిదావృతం ఘనరజాస్వలం దర్శయాన్ముహు మనసి మే స్మరం వీరయచ్చసి. గోపికలు అంటున్నారు, దిన పరీక్షయే, ఎప్పుడైతే డే అంతా అయిపోతుంది అప్పుడు మేమేం చూస్తున్నాము, మీరు వస్తున్నారు, ఆవుల్ని మేపకి తీసుకువెళ్ళారు పొద్దున, సాయంత్రం తిరిగి వస్తున్నారు. సో తిరిగి వచ్చినప్పటికీ ఆ ఆవుల తాలూకా కాలు మట్టి మీద పడినప్పటికీ ఆ దులు అంతా మీ మీద పడిపోతుంది, అండ్ మీ యొక్క వెంట్రుకలు కర్లీగా ఘన రజాస్వలం చాలా థిక్గా ఉన్నాయి, దాని మీద ఆ దుమ్ము అంతా పడిపోయి ఉంది. అండ్ కానీ ఆ ఒక దృశ్యము మేము చూసినప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాం, మనసి మే స్మరణ, ఆ ఒక దృశ్యం మేమే మళ్ళీ మళ్ళీ మేము తలుచుకుంటున్నాం, ఎంత అందంగా కర్లీ హెయిర్స్, దాని మీద దుమ్ము మట్టి, అండ్ మీరు ఇలా వనం నుంచి సాయంత్రం పూట వస్తున్నారు. భగవంతుడు అందంలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, భగవంతుడు ఎల్లప్పుడూ అందంగా కనిపిస్తారు. అంటే ఒక్కసారి మేబీ ఈరోజు కొత్త డ్రెస్ వేసుకున్నారు, జన్మాష్టమి రోజు అలా కాదు. ఆయన ఎలా ఉన్నా, ఏ రోజైనా, రాత్రైనా, పగలైనా, అలసిపోయినప్పుడైనా, మార్నింగ్ స్నానం చేసి ఫ్రెష్ ఉన్నప్పుడే బాగున్నారనేది కాదు. అందుకోసం భీష్మదేవ్ భాగవతం ఒక మొదటి ఖండంలో 9వ అధ్యాయంలో భీష్మదేవ్ అంటారన్నమాట. ఆయన అంటారు, త్రిభువన కమనం తమల వరణం రవి కర గౌరవ రాంభుజం దధామే. త్రిభువన అంటే మొత్తం ఈ 3 లోకాల్లో అలా ఎవరు లేరు, ఎవరైతే మిమ్మల్ని చూసి ఆకర్షించిపోరు. త్రిభువన గమనం తమల వరణం, మీ శరీరపు రంగు ఎలా ఉంది, తమల చెట్టులాగా మీ శరీరపు రంగుంది. రవికర గౌరవ రాంబరం దధామే. రవికర గౌరవ రాంబరం, రవి కిరణాలు మీ మీద పడినప్పుడు మీ యొక్క రంగు గౌరంగా గోల్డ్ కలర్లో, బంగారు రంగులో మీరు కల్పిస్తారన్నమాట. తర్వాత అంటారు, వపుల కపుల వితానాబ్జం అంటారు. వపులు కకుల అంటే మీ యొక్క ముఖారవిందం పైన గంధం, ఆ గంధంతో ఏదేదో చిత్రాలు ఉన్నాయన్నమాట, ఏదేదో పువ్వు బొమ్మ అది గీసి ఉందన్నమాట. వపులది కకుల వితాన అబ్జం, అబ్జం అంటే కమల పువ్వు. మీ ముఖారవిందం ఎలా ఉంది, ఒక కమల పువ్వులాగుందన్నమాట. అండ్ తర్వాత లాస్ట్ లైన్లో అంటారు, విజయ సఖేరతిరాస్తుమే నవాద్యా. విజయ సఖే అంటే ఎవరు, అర్జున్. రవి అస్తు విజయ సఖే, మీరు అర్జున్ తాలూకా సఖ. అండ్ మిమ్మల్ని ఇలానే నేను ఎల్లప్పుడూ చూస్తూ ఉండిపోవాలి. అండ్ మీ పట్లు మా రతి, రతి అంటే ఆసక్తి పెరగాలి. మీరందరూ ఈ భీష్మ స్తుతి చదవాలి. ఈ భీష్మ స్తుతి శ్రీమద్ భాగవతం 1వ స్కందం 9వ అధ్యాయం 32వ శ్లోకం నుంచి మొదలవుతుంది. ఇది భీష్మదేవి ఎప్పుడు పాడారంటే, ఎప్పుడైతే ఈ మహాభారత యుద్ధం మొత్తం ముగించింది అండ్ తర్వాత ఆయన ఒక బాణశయ్యలో ఉన్నారు, అప్పుడు పాండవాలు శ్రీకృష్ణుడితో పాటు భీష్ముడి దగ్గరికి వెళ్తారనమాట. సో అప్పుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నీతి జ్ఞానము, ధర్మ గ్రంథాల గురించి వాళ్ళకి అన్ని బోధిస్తారనమాట. అండ్ చివరిలో ఆయన వేచి ఉన్నారు, అంటే సరిగ్గైన సమయంలో దేహాన్ని త్యాగం చేస్తే పైలోక మంచి లోకాలకి వెళ్తారని ఆయన మంచి ముహూర్తం కోసం ఆపి ఉన్నారనమాట. ఎందుకంటే తనకి ఇచ్చా మృత్యు ఉంది. సో అలా ఆగి ఉన్నప్పటికీ కృష్ణుడు ఒక ముఖారవిందం చూస్తూ ఆయన ఇది పాడుతున్నారు, ఓ కృష్ణ నా మతి నా రతి అంత నీ మీదే నేను కేంద్రీకరించాలి. భక్తులు జీవితంలో 3 విషయాలు బాగా మైండ్లో ఉంచుకోవాలి, భగవంతుడు పట్లు రతి, భగవంతుడు పట్లు మతి, భగవంతుడే మన గతి. రతి అంటే ఆయన పట్లు ఆసక్తి పెంచడం, మతి అంటే మన మనస్సుని ఆయన పట్లు కేంద్రీకరించడం, గతి అంటే గమ్యం, మన జీవిత ఒక గమ్యం ఏంటి, మన జీవిత గమ్యము భగవంతుడిని చేరుకోవడం. సో ఆయన చాలా చక్కగా ఇలా పాడతారనమాట. సో ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు, సరే ఆయన ఒక రాజు, ద్వారకతాలు ఒక రాజా, బహుశా మంచి బట్టలు వేసుకున్నారు, మంచి ఆభరణాలు వేసుకున్నారు, అందు గురించి అందంగా కనిపిస్తున్నారు, అందు గురించి క్లారిఫై చేస్తూ మరుసటి శ్లోకంలో భీష్మదేవ్ అంటారు, ఆయన అంటారు, యుధి తురగరజు విధుమ్ర విశ్వ కచలులితాశ్రమ వారి అలంకృతస్యే. ఆయన అంటున్నారు, యుధి అంటే యుద్ధం జరిగినప్పుడు, తురగ అంటే గుర్రాలు, తురగ రజో అంటే ఆ గుర్రాలు ఇలా పరిగెత్తు ఉంటే ఆ రజ్ ఆ దుమ్ము అంతా మీ మీద పడుతుంది. విధుమ్ర విశ్వక్, విశ్వక్ అంటే మీ యొక్క హెయిరు ఇటు అటు కదులుతుంది. అండ్ విభూమ్ర అంటే యాష్ లాగా కలర్, లైక్ ఏ గ్రేష్ యాష్ కలర్ మీ ఫేస్ మీద ఉంది. అండ్ తర్వాత అంటున్నారు, కచలులిత అంటే కర్లీ హెయిర్స్ ఇలా గాలిలో వేలాడుతున్నాయి అన్నమాట. అండ్ తర్వాత ఆయన చాలా చక్కగా 1 బై 1 భగవంతుడి తాలూక సౌందర్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత అలా ఆయన అంటున్నారు, మమ నిషిత సరే మమ నిషిత సరేరంటే నేను పంపించిన బాణాలు మీకు ఇక్కడ అక్కడ దెబ్బ కొడుతున్నాయన్నమాట. కానీ తర్వాత లైన్లో అంటున్నారు, త్వచ విలస కవచేస్తు కృష్ణ ఆత్మా. ఈ మమ నిషిత సరే నేను ఏదైతే బాణాలు పంపిస్తున్నాను మీ మీద పడితే మిమ్మల్ని దెబ్బ తగిలేసి రక్తం బయటికి వస్తుంది. అండ్ శ్రమవారి అలంకృత, మీరు శ్రమ పడుతున్నారు కదా, గుర్రాలు ఇలా తీసుకువెళ్తున్నారు కదా, మొహం పైన చుక్కలు ఉన్నాయి, దేనికి, స్వెట్, చమ్మట్లు వచ్చేసాయి. సో హెయిర్ అంతా డర్టీగా ఉంది, మట్టి మట్టి, ఫేస్ మీద చెమ్మట్లు ఉన్నాయి, అండ్ మొత్తం రక్తం అంతా బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చాలా బాణాలు వేసాను, ఒక్కొక్కసారి అర్జున్ వైపు బాణం వేసినప్పుడు రక్తం ఇటు అటు కదిలితే కృష్ణుడు కూడా తగులుతాయన్నమాట బాణాలు. మీ మీద బాణాలు వేసినప్పటికీ అంత రక్తం బయటికి వచ్చేస్తుంది. కానీ ఈ ఒక రూపమే నేను ఎల్లప్పుడూ చూస్తూ ఉండిపోవాలి స్వామి అని నేను కోరుతున్నాను. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు సారథిగా కూర్చున్నప్పటికీ ఆయన చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తున్నారంటే, ఎవరైతే అక్కడ యుద్ధం చేయడానికి వచ్చారో సగం మంది ఆయన చూస్తూ ఉండిపోతున్నారు, యుద్ధ విద్య మర్చిపోయారు, అసలు మేము ఏం చేయడానికి వచ్చాము ఇక్కడ, అసలు బాణం ఎక్కడ, నా ధనుష్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారనమాట. అయితే గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ ఆయన ఏం డెకరేట్ అవ్వలేదు, ఇక్కడ ఆయన ఏం మేకప్ పెట్టలేదు, కానీ అందంగా కనిపిస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న హీరో హీరోయిన్స్ మేకప్ చేసినప్పటికే బాగుంటారు, పార్టీల్లో చూడడానికి బాగుంటారు, మరుసటి రోజు పొద్దున్న లేచినప్పటికీ పూతనలా కనిపిస్తారు. పక్కనే భర్త కూడా అడుగుతారు ఎవరిది అని, అయ్యండి నేనేనండి అంటే నువ్వా, సరే భయపడిపోతారు, ఈవిడెవరు, నిన్నైతే బాగానే ఉంది చూడ్డానికి, ఆ మేకప్లతో చూడడానికి బాగా కనిపిస్తారు, కానీ రియల్ స్వరూపం పూతనలాగా ఉంటుంది. కానీ భగవంతుడు ఎల్లప్పుడూ అందంగా కనిపిస్తారు, ఆయన మీద దుమ్ము ఉన్నా మాటి ఉన్నా ఎలా ఉన్నా ఆయన అందంగా కనిపిస్తారు. ఇది భగవంతుడి తాలూకా ఒక రూపం. సో భీష్ముడు పొగురుతున్నారు, గోపికలు పొగురుతున్నారు, భగవంతుడు నిజస్వరూపం చూసి ఆయన మోహితమైపోతున్నారు. అండ్ రూపగోస్వామి చాలా జోకింగ్గా చెప్తున్నారు మనందరికీ, భక్తులందరికీ, మీకు మీ కుటుంబ వాసుల పైన ఎంతో కొంత ప్రేమ ఉంటే, అప్పట్లు ఎంతో కొంత మాయా ఉంటే ఎప్పుడు కేసీ ఘాట్కి వెళ్ళొద్దు, కేసీ ఘాట్లో గోవిందజీ భగవంతుడు త్రిభంగ రూపంలో ఆ వేణు పట్టుకొని వాహిస్తున్నారు, ఒక్కసారి అయితే ఆ రూపం మీరు చూసారంటే ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల ఆసక్తి పోయి అక్కడే ఉండిపోతారు. సో మీకు ఎంతో కొంత మాయా ఉంటే ఎప్పుడు కేసీ ఘాట్ వృందావనంలో వెళ్ళొద్దని చెప్తున్నారన్నమాట. సో ఇలా భగవంతుడు ఒక రూపము చాలా అందంగా ఉంది. తర్వాత గుణంకి వెళ్ళిపోదాము. సెకండ్ కమ్, సర్వసల లక్షణయుక్త, సర్వసల లక్షణయుక్త ఆస్పిషియస్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ అంటున్నారు భగవంతుడిలో కొన్ని మంగళమైన లక్షణాలు ఉన్నాయి. సో మన భౌతిక ప్రపంచంలో కూడా చెప్తారు, కొంతమంది జ్యోతిషులు అంటారు కదా, ఇప్పుడు ఈ చేతు ఇక్కడ వరకు కిందకు వస్తే మహాత్ములు, ఈ మొక్కు ఇలా ఉంటే మంచిది, లేడీస్కి ఇది ఫోర్ హెడ్ ఇలా ఉంటే బాగుంది, అలా కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం గర్గ సంహితలో చదివితే నందమహారాజ్కి కొంతమంది జ్యోతిషులు చెప్తున్నారనమాట, మీ అబ్బాయిలో 32 లక్షణాలు ఉన్నాయి, ఈ 32 లక్షణాలు ఒకే పర్సన్లో దొరకడం అనేది చాలా కష్టము, అసలు మీ ఇంట్లో ఎలా పుట్టారు అని ఆశ్చర్యపోతున్నారనమాట, ఇంత మంచి లక్షణాలు కలిగి ఉన్నారనమాట. అండ్ మనం భాగవతంలో చదువుతాము ఎలా భగవంతుడు ఆ యొక్క పాపద్మాల కింద మంచి ఈ బొమ్మలు ఉంటాయన్నమాట, చిత్రలు ఉంటాయి, లైక్ శంఖ, చక్ర, గద, పద్మ, చేప, బార్లీ అన్నమాట, ఊర్ధ్వ రేఖ ఉంటుంది, అలా కొన్ని లక్షణాలు ఉంటాయి, అది భగవంతుడి తాలూకా పాదపద్మల కిందే ఉంటాయి. అండ్ తర్వాత ఆయన ఒక వేల మీద కూడా చక్రాలు, పద్మ, అలాంటి ఎన్నో మంచి మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. సో ఈ మంచి లక్షణాలు భగవంతుడిలో ఉన్నాయి. ఎప్పుడైతే మనం భగవంతుడి తాలూకా భక్తుల కింద మారుతామో భగవంతుడిలో ఉన్న మంచి గుణాలు మనలో కూడా వస్తాయి. అది క్వాంటిటీలో భగవంతుడికి సమానంగా అవ్వకపోవచ్చు, కానీ క్వాలిటీలో భగవంతుడిలాగా అవుతాయి. ఎలా అయితే ఓ సముద్రం నుంచి మనం నీళ్ళు తీసుకుంటే ఆ నీళ్ళలో ఒక చుక్క తీసుకున్నా కూడా ఆ నీళ్ళలో సముద్ర తాలూకా గుణం మొత్తం ఉంటుంది. కానీ క్వాంటిటీలో సముద్రం చాలా పెద్దది, చుక్క అసలు ఏమీ కాదు. అలానే ఎప్పుడైతే మనం భగవంతుడి తాలూక భక్తుల కింద మారుతామో మనలో కూడా ఆ గుణాలు వస్తాయి, కానీ మాత్ర అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మహానిధి స్వామి అనే ఇస్కాన్లో ఒక చాలా మంచి స్వామీజీ ఉండేవారు. ఆయన ఒక చక్కని మాట అన్నారు. ఆయన అన్నారు, భగవంతులలో ఎలా అయితే మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అది మనలో కూడా వస్తాయి, కానీ అప్పుడు మనం ఏం చెయ్యాలి, భగవంతుడు ఒక కీర్తనలో చప్పట్లు కొట్టాలి. భగవంతుడు ఒక కీర్తనలో చప్పట్లు కొట్టినప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న ఇన్ఆస్పీషియస్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఆస్పీషియస్ కింద మారిపోతాయి. మన లైన్స్లో ఏం రాసి ఉంది, ఏ జ్యోతిష్ దగ్గర వెళ్ళినా ఒకటే అంటారు, ప్రాబ్లమే ప్రాబ్లం అండి, ప్రాబ్లమే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం నుంచి బయట రావాలంటే ఒకే మార్గం, భగవంతుడి తాలూకా నామస్మరణ. భగవంతుడి తాలూకా నామస్మరణ. మనం ఈ జ్యోతిష్ దగ్గరికి వెళ్ళిపోతాము, ఆ పూజకి వెళ్ళిపోతాము, ఈ పూజకి వెళ్ళిపోతాం. నేను చాలాసారి కథ చెప్పాను, ఎలా ఒక అతను జ్యోతిష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జ్యోతిషుడు అంటాడనమాట, మీ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అప్పుడు తను అంటాడనమాట, ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరేదో ఉపాయం చెప్పండి. తను అంటాడు, సరే నేను చెప్తాను, నాకు 1000 రూపాయలు ఇస్తే చక్కని పూజ చేస్తాను, మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. తను అంటాడండి, నేను చాలా పేదవాడండి, 1000 రూపాయలు అయితే ఇవ్వలేను, పోన్లే 1000 రూపాయలు లేకపోతే 500 ఇవ్వండి. అప్పుడు నేను చాలా పేదవాడిని, నా దగ్గర 500 లేదండి, పోన్లే 500 లేకపోతే 100 అయినా ఇవ్వండి. నేను చాలా పేదవాడిని, నా దగ్గర 100 లేదండి, పోన్లే ఏమీ లేకపోతే 10 రూపీస్ అయినా ఇవ్వండి, నేను మీ పేరు మీద ఏదో మంచి పేరు చెప్తాను, 10 రూపాయలు కూడా లేదండి, పోన్లే 1 రూపాయి ఇచ్చేస్తే తిలకం పెడతానంటే 1 రూపాయి కూడా లేదంటాడు. అప్పుడు తను అంటాడు, బాబు నీ దగ్గర 1 రూపాయి లేకపోతే నీకెవరు ఏం ప్రాబ్లం చేయలేరు, నువ్వు హ్యాపీగా వెళ్ళిపో, నీకు ఏ శని ఏ రాహు ఎవరు ఏం ప్రాబ్లం, నీ దగ్గర డబ్బులే లేనప్పుడు ఇంకేం ప్రాబ్లం, హాయిగా ఇంటికి వెళ్ళిపో బాబు, నీకే ప్రాబ్లం లేదు. సో మనం జ్యోతిషుల దగ్గరికి వెళ్ళిపోతాం, బాబు ఏదైనా చెప్పండి ఏం చెయ్యాలి అని. కానీ ఇక్కడ భగవంతుడు తాలూకా నామం తీసుకోవాలి, భగవంతుడు తాలూకా కీర్తనలో చప్పట్లు కొట్టాలి. ఎప్పుడైతే చప్పట్లు కొడతా మన లైన్స్ అన్నీ మారిపోతాయి, మన జీవితంలో అంతా మంచిగా జరుగుతుంది. సో భగవంతుడిలో ఉన్న ఈ ఒక గుణం ఏంటి, ఆస్పిషియస్ క్యారెక్టరిస్టిక్స్, మంచి లక్షణాలు. థర్డ్ క్వాలిటీకి వెళ్ళిపోదాము, రుచిరా ప్లీజింగ్. ఇక్కడ అంటున్నారు రూపగోస్వామి, భగవంతుడి తాలూకా ఒక క్వాలిటీ ఏంటంటే ఆయన చాలా ప్లీజింగ్గా ఉంటారు. ప్లీజింగ్గా ఉండడం అంటే చాలామంది అందంగా ఉండొచ్చు, కానీ అందంగా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఉండడంలో మనకి ప్లీజింగ్ ఉండదు. కానీ భగవంతుడు ఒక అందము సుశీతలంగా ఉంది, అది మనకి ఆనందాన్ని ఇస్తుంది, మన మైండ్ని పీస్ఫుల్గా తయారు చేస్తుంది. రూపగోస్వామి అంటారు, భగవంతుడిని చూడడం అనేది ఒక నయన మహోత్సవము. ఎలా అయితే ఆదివారం విందు భోజన మహోత్సవం మనం ఎంజాయ్ చేస్తాము, అలానే భగవంతుడి తాలూకా ఒక రూపం చూస్తే నయన మహోత్సవం, మన నయనానికి మన కళ్ళుకి అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, నయన మహోత్సవం. భాగవతంలో 10వ స్కందంలో వేణుగీత్ అని ఒక అధ్యాయం ఉంది. ఆ వేణుగీత్ అనేది ఏంటంటే, ఈ కృష్ణుడు వేణు వాహించినప్పుడు ఆ వేణు నుంచి వచ్చిన శబ్దం ఆ గోపికలు వింటూ చాలా భావ విభోరైపోయి కృష్ణుడి గురించి పరస్పరం మాట్లాడుకుంటున్నారు, ఎంత బాగుంటుంది ఈ వేణు, భగవంతుడు ఇలా ఉంటారు అలా ఉంటారు. సో అలా మాట్లాడుతూ ఒక గోపి భగవంతుడి తాలూకా సౌందర్యం గురించి ఒక చక్కటి శ్లోక చెప్తుంది. ఆవిడ అంటుంది, బరహాపీడం నటవరవపూ కర్ణయే కర్ణీకరం బిభ్రిహాత్వసః కనక కపీసం వైజయంతీ చ మాలం రంధ్రాన్ వేణూరధర సుధయో పూరయన్ గోపవృందే బృందారణ్యం స్వపదరమణం ప్రవిశాత్ గీత కీర్తి. ఆవిడంటుంది, భగవంతుడు చూడ్డానికి ఎలా ఉన్నారంటే బరహాపీఠం. బరహాపీఠం అంటే ఆయన పైన ఎత్తుగా ఉంది, ఎందుకంటే ఆయన నెమలి పెట్టుకున్నారు, నెమలి ఈక పెట్టుకున్నారు. బరహాపీఠం నటవర, నటవర అంటే ఎవరైతే చక్కగా నృత్యం చేయగలుగుతారు, అందుకోసం శివుడికి నటరాజ్ అంటాం, ఎవరైతే చక్కగా నృత్యం చేస్తారు. కానీ నటవర అంటే అందరు డాన్సర్స్కైనా ఆయన గొప్ప డాన్సర్ అనమాట. నటవరా వపూహో వేసుకున్నారు. ఏంటి కర్ణయే కర్ణీకరం, ఆయన కర్ణయే కర్ణీకరం అంటే చెవులు పైన ఓ పువ్వు వేసుకున్నారనమాట. తర్వాత అంటున్నారు బిబ్రిహాత్ వసహ కనక కపీసం, ఆయన బట్టలు ఎలా వేసుకున్నారు, పసుపు రంగ దోతి వేసుకున్నారు, పసుపు రంగ బట్టలు వేసుకున్నారు. తర్వాత అంటున్నారు రంధ్రాన్ వేణూర్ అధర సుధయో, అంటే మామూలుగా సుఖదేవ్ గోస్వామి ఇలా చెప్పొచ్చు ఆయన వేణు వాహిస్తున్నారు, కానీ అలా చెప్పలేదు, దానికి చాలా కవిత్వం యాడ్ చేశారు. అంటున్నారు భగవంతుడి తాలూక పెదవుల నుంచి వచ్చిన సుధ అంటే అమృతం ఆయన ఈ వేణులో ఉన్న రంధ్రాల లోపల వేస్తున్నారు, అంటే వేణు వాహిస్తున్నారు, సింపుల్గా వేణు వాహిస్తున్నారు. తర్వాత అంటున్నారు పూర్ణయే గోప వృందేర్, ఆయన వేణు వాహించడమే కాదు ఆ గోప బాలకులు కూడా సహకరిస్తున్నారు. ఎలా సహకరిస్తున్నారు, వాళ్ళు భగవంతుడు ఒక గుణగానం చేస్తూ వెనక వెనక స్వపద రమణం, స్వపద రమణం అంటే భగవంతుడు ఆయన ఒక పాదాలు వృందారణ్యం, ఈ మొత్తం వృందారణ్యం అంటే ఫారెస్ట్లో భగవంతుడి తాలూకు పాద పద్మాలు ముద్రించి ఉన్నాయి. అండ్ భగవంతుడు వెనక వెనక ఈ గోప బాలకులు కూడా పాడుతూ నవ్వుతూ నృత్యం చేస్తూ వెళ్ళిపోతున్నారు. సో చూడండి భగవంతుడి తాలూకు ఒక పర్సనాలిటీ ఎంత ప్లీజింగ్గా ఎంత స్వీట్గా ఉందన్నమాట. తర్వాత రూపగోస్వామి అంటున్నారు భగవంతుడు తాలూక శరీరంలో 8 ప్లేసెస్ ఒక కమ్మల పువ్వులాగా ఉన్నాయి. భగవంతుడు తాలూక 2 కళ్ళు బాగా గమనించండి, 2 పాదపద్మాలు కళ్ళు పాదపద్మాలు, ఆయన ఒక నాభి కూడా కమల పువ్వులాగా ఉన్నాయి, 2 eyes 2 legs 4 అండ్ ఆయన ఒక నాభి 5 అండ్ హ్యాండ్స్, ఆయన ఒక హ్యాండ్స్ కూడా కమల పువ్వులాగా ఉన్నాయన్నమాట. సో అందుగురించి మీరు అండ్ ఆయన ఒక ముఖారవిందం కూడా కమల పువ్వులాగా ఉంది. అందుగురించి మన కుంతి స్తుతిలో కుంతిమాత ఏమంటారు, నమో పంకజ నాభాయ నమో పంకజ మాలినే నమో పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రి. ఆయన ఒక శరీరం, ఆయన ఒక ముఖారవిందం, ఆయన ఒక చేతు కళ్ళు నాభి అంతా కమల పువ్వులాగా ఉంటుందన్నమాట. తర్వాత రూపగోస్వామి చెప్తున్నారు ఆయన ఒక పర్సనాలిటీ ఎంత ప్లీజింగ్గా ఉందంటే యుధిష్ఠిర్ మహారాజ్ రాజసూయ యజ్ఞ చేసినప్పుడు అందరు కూర్చుని ఉన్నారు, ఎప్పుడైతే కృష్ణుడు ప్రవేశించారు లోపల అందరు ఆశ్చర్యపోయారు, ఇంత అందంగా కూడా ఎవరైనా ఉంటారు అని. సో ప్రతి ఒక్కరు కృష్ణుడి వైపు చూస్తున్నారనమాట. సో అప్పుడు అక్కడ పరస్పర రాజాలు మాట్లాడుకుంటున్నారనమాట, భవస విధాత దీన్ని సృష్టించిన తర్వాత ఇంకేదైనా సృష్టించడం మానేశారేమో, మొత్తం ఉన్న శ్రమ అంతా దీంట్లోనే వేశారు, ఎంత అందంగా ఉన్నారనమాట. సో భగవంతుడు అందమే కాదు, భగవంతుడిలో మంగళమైన లక్షణమే కాదు, భగవంతుడు ఒక రుచిరా ప్లీజింగ్ పర్సనాలిటీ కాదు, ఇంకొక గుణం ఏంటంటే తేజసన్విత ఎఫెల్జెంట్ అంటే తేజస్సు. భగవంతుడు చాలా తేజస్ అంటే ఆయన ఒక శరీరం నుంచి ప్రకాశం అనేది బయటికి వస్తుంది. మనం బ్రహ్మజ్యోతి గురించి మాట్లాడతాం, అసలు ఈ బ్రహ్మజ్యోతి అంటే ఏంటి, భగవంతుడు ఒక రూపం నుంచి బయట వచ్చిన ప్రకాశమే బ్రహ్మజ్యోతి. ఆ బ్రహ్మజ్యోతి అంటే ఏంటి, ఎవరు బ్రహ్మజ్యోతి మీద మెడిటేషన్ చేస్తారు, లైట్ మీద మెడిటేషన్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుడు శరీరం నుంచి వచ్చిన కాంతి మీద మెడిటేట్ చేస్తున్నారు. అందుకోసం మనం అంటున్నాం భక్తులుగా కాంతి మీద ఎందుకు, భగవంతుడి మీద చెయ్యండి ధ్యానం అని మనం చెప్తున్నాం. సో అండ్ భగవద్గీత 15వ అధ్యాయంలో భగవంతుడు అంటారు, మనం ప్రతి ఏకాదశి పారాయణ చేస్తున్నారు, నా తద్ భాసయతే సూర్యో నా శశాంకో న పావక యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవంతుడు ఆయనే క్లారిఫై చేసి ఆయనే ప్రూఫ్ ఇస్తున్నారు, నా లోకంలో సూర్యుడు లేడు చంద్రుడు లేడు, నేను నా ధామంలో నా నుంచే వస్తుంది కాంతి, అక్కడ ఏం అవసరము లేదు. సో ఈ రూపగోస్వామి చెప్పిన ఈ ఒక క్వాలిటీకి మ్యాచ్ అయ్యింది, అక్కడ భగవంతుడు ఒక శరీరం నుంచి చాలా తేజస్సు బయటికి వస్తుంది. మనము కృష్ణలీలలో చూస్తాము ఎలా ఆ రెస్లర్స్ చానుర ముష్టిక వాళ్ళందరూ భగవంతుడితో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఎప్పుడైతే భగవంతుడు దగ్గరకు వస్తారో ఆయన ఒక తేజస్సు చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు, భయపడిపోతారు. దీంతో మనం యుద్ధం చెయ్యాలా లేదా అలా కృష్ణలీలలో మనము సరిగా అనేస్తూ చదివితే ఎన్నెన్నో ప్లేసెస్లో అలా వచ్చింది భగవంతుడి తాలూకా కాంతి గురించి, ఆయన ఒక శరీరం నుంచి వచ్చిన తేజస్సు గురించి. ఇది ఒక భగవంతుడి తాలూకా ఒక క్వాలిటీ. అండ్ రూప గోస్వామి దీన్ని గురించి వివరించి చెప్తారు, భగవంతుడు ఒక వక్షస్థలం పైన ఎప్పుడు కౌస్తుభమణి ఉంటుంది. ఆ కౌస్తుభమణి ఎలా ఉంటుందంటే దాని నుంచి వచ్చిన కాంతి ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఆ కాంతి ముందు సూర్యుడి తాలూకు కాంతి ఏమీ కాదు. మీరు ఒక్కొక్కసారి చూడండి, మనం రాత్రి లైట్లు వేసుకొని ఒక్కొక్కసారి పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేచినప్పటికి సూర్యకాంతి వచ్చినప్పటికి ఆ లైట్ అసలు ఏంది కనిపించదు, యూజ్లెస్గా కనిపించదు, అసలు ట్యూబ్లైట్ పనిచేస్తుందా అని అనిపిస్తుంది మనకి. అలానే కౌస్తుభ ముని నుంచి వచ్చిన కాంతి ఎలా ఉంటుందంటే దాని ముందు కోటి సూర్యులు కూడా పనిచేయదన్నమాట. కానీ నెక్స్ట్ లైన్లో రూప గోస్వామి అంటున్నారు, కానీ భగవంతుడు ఒక శరీరం నుంచి వచ్చిన కాంతి ఎలా ఉందంటే ఈ కౌస్తుభమణి ఒక చుక్కలాగా కనిపిస్తుంది. మనము రాత్రి పైన చూస్తే నక్షత్రాలు ఎలా కనిపిస్తాయి, చిన్న చిన్న చుక్కల్లాగా కనిపిస్తాయి అన్నమాట. సో భగవంతుడి నుంచి వచ్చిన కాంతికి కౌస్తుభమణి కాంతికి ఇది తేడా అన్నమాట. అండ్ మీ అందరికీ గుర్తుంటే మనము కాళీయ లీల చర్చించినప్పుడు నేను ఒక గుజరాతీ పాట పాడాను, దాంట్లో నాగపత్నిలు భగవంతుడితో వాదిస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు, మీకు ఏంటి పని అని. అక్కడ నాగపత్నులు కూడా ఇది కన్ఫర్మ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక లైన్లో అంటారు, రంగే రూఢో రూపే పూరో దిశంత కొడుక కొడామను తారి మాతాయే కెట్ల జన్మ్యాయే మాతూ అన్న కామను జల కమల చాడి జానే బాడా. ఆ నాగపత్నులు భగవంతుడు అంటున్నారనమాట, ఎందుకు వచ్చావు, ఈ విషంతో నిండి ఉన్న చెరువు లోపల నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరు పంపించారు నీకు, చూడ్డానికి బాగానే ఉన్నావే, అంటే నీ రూపం కూడా బాగుంది, శరీరపు రంగు కూడా బాగుంది, ముఖారవిందం నుంచి తేజస్సు వస్తుంది, అయితే నీ తల్లి ఎలా ఎలా వదిలేశారు నీకు, అయితే బహుశా నీ తల్లి చాలామంది పిల్లల్ని కనిందనమాట అందుకోసం నీకు పట్టించట్లేదు, లేదంటే ఇలా పంపిస్తుందా అని అడుగుతుంది అనమాట. భగవంతుడితో నాగపత్ని బతమాలుతున్నారు, ఎందుకు ఇక్కడ వచ్చావు, నువ్వు ఇక్కడ సప్పుడు చేస్తున్నావు నీళ్ళలో, ఈ సప్పుడుతోని మా స్వామి లేస్తారు, లేస్తే నీకు చంపుతారు, చంపితే తనకి బాలహత్య అని పాపం తన నెత్తి మీద పడుతుంది, వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ నుంచి అని చెప్తున్నారు నాగపత్నిలు. సో ఆ పాటలో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తారు, ఎంత తేజస్సు నీ యొక్క ముఖం నుంచి, ఎంత అందంగా ఉంటావు, ఎందుకు ఇక్కడ వచ్చావు, నీకు చనిపోవాలని ఉందా అని మాట్లాడుతున్నారు. సో పదే పదే భక్తులు కన్ఫర్మ్ చేస్తున్నారు, భగవంతుడు అందంగా ఉంటారు, భగవంతుడు రూపం నుంచి ఒక కాంతి వస్తుంది, భగవంతుడు ప్లీజింగ్గా ఉంటారు, భగవంతుడు ఒక రూపంలో ఆస్పిషియస్ మంగళమైన లక్షణాలైన శరీర పైన ఉంటాయన్నమాట. తర్వాత గుణానికి వెళ్ళిపోదాము. బలియాన్ స్ట్రాంగ్. ఇంకొక గుణం ఏంటంటే భగవంతుడు చాలా బలిష్టంగా ఉంటారు. సో ఇది మన అందరికీ తెలుసు, దాని రుజువు చాలాసారి ఇచ్చారు మనకి తెలుసు. ఎలా గోవర్ధన్ లీలాలో భగవంతుడు ఏం చేస్తారు, ఆయన చిన్న చిటికినిలో చిన్న ఎడమి చేతిలో ఉన్న అన్నిటికైనా చిన్న వేల మీద దాన్ని ఆయన పట్టుకుంటారు, ఇంత పెద్ద గోవర్ధన్ కొండని. ఈరోజే మార్నింగ్ మన డివోటీస్ రెగ్యులర్గా వచ్చిన సండే డివోటీస్ అక్కడ గోవర్ధన్ పరిక్రమ చేస్తున్నారు. సో నాకు ఫోన్ చేశారు, మాతాజీ పరిక్రమ కంప్లీట్ అయింది 23 కిలోమీటర్స్, ఇప్పటికి తగ్గిపోయింది, ఆ రోజుల్లో గోవర్ధన్ ఇంకా ఎత్తుగా ఇంకా పెద్దగా ఉండేదన్నమాట. సో ఇంత పెద్ద గోవర్ధన్లే ఆయన చిన్న వేల్లో ఎత్తేసారు. శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడైతే విదేశంలో ఉన్నారు అక్కడ ఆ విదేశీ భక్తురాలకి చెప్తున్నారనమాట, నువ్వు కృష్ణుడు తాలూకా ఒక బొమ్మ గీయు, షీ వాజ్ ఎక్స్పర్ట్ పెయింటర్, ఒక మంచి బొమ్మ గీయు అని చెప్తారనమాట. సో ఆవిడ గోవర్ధన్ గిరి బొమ్మ గీస్తుందనమాట, ఎలా గోవర్ధన్ గిరి చాలా పెద్ద కొండ ఉంది, దానికి కృష్ణుడు ఎత్తుతున్నాడు. కానీ ఆవిడ చేసిన చిన్న పొరపాటు ఏంటంటే కృష్ణుడు ఇలా చేతితో ఎత్తుతున్నారు బాగానే ఉంది, కానీ కృష్ణుడు తాలూకా చేతికి ఇంత పెద్ద పెద్ద మసల్స్ చూపించింది, WWF లో ఉన్న ఇక్కడ ఇంకా పెద్దది ఇక్కడ ఇంకా పెద్దది అని ఇలా ఎత్తుతున్నారనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాద అడిగారు, ఇదేంటి ఇలా గీసావంటే, మళ్ళీ ఇంత పెద్ద కొండ ఎత్తుతే మళ్ళీ ఆ మాత్రం ఉంటారు కదా అని అడుగుతారు. అప్పుడు ప్రభుపాద అంటారు, అమ్మ 7 ఇయర్స్, 7 సంవత్సరాల అబ్బాయి, చాలా సాఫ్ట్గా బట్టర్ లాగా ఉంటాడనమాట, నువ్వు ఇలా గీ అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నాను, అలా ఎలా జరుగుతుంది ప్రభుపాద అని వాళ్ళు చాలా అమాయకంగా అడుగుతున్నారనమాట. అప్పుడు ప్రభుపాద చెప్తున్నారు, దేవాది దేవుడు తను ఏదైనా చేసుకోవచ్చు. తన 2 నెలల అబ్బాయి ఉన్నప్పటికీ ఏం చేశాడు, తన కాలుతోనే సకటాసుర్ని కూడా ఆయన ఓడించేశారు, చంపేశారు. సో ఆయన కోసం అది గొప్ప ఇది కాదు అని ప్రభుపాద నవ్వారనమాట. సో బలిష్ఠుడు, భగవంతుడు స్వయంగా భగవద్గీత 7.11లో అంటున్నారు, ఎవరి దగ్గర అయితే ఈ ప్రపంచంలో మీకు బలం అనేది కనిపిస్తుంది వాళ్ళ బలాన్ని నేనే ఇస్తాను, అన్ని శక్తులు నా నుంచే వస్తాయి, సో బలం ఉన్న వాళ్ళకి బలాన్ని నేను ఇచ్చాను అని భగవంతుడు అంటున్నారు. అయితే మనం కూడా భక్తులుగా భగవంతుడిని ప్రార్థించాలి, స్వామి మాకు ఆ బలాన్ని ఇవ్వండి. దేనికి, ఏ మెత్తడానికి, మా కుటుంబ వాసులు ఒక బరు దాని గురించి కాదు, భక్తి చేయడానికి బలం ఇవ్వండి. మాలో ఉన్న లోపాలు మేము ఎలా తీసేయాలి, మేము ఎల్లప్పుడూ మాయాలో ఉంటున్నాము, మాయాకి ఆకర్షణం అయిపోతున్నాము, ఈ మాయా నుంచి దూరం వెళ్ళడానికి మాకు బలాన్ని ఇవ్వండి. మనం ఎల్లప్పుడూ భగవంతుడిని ప్రార్థించాలి. ఈ భౌతిక ప్రపంచం నుంచి, ఈ మాయా నుంచి మనకు ఎవరైనా కాపాడగలితే అది కృష్ణుడే, ఆ తప్ప ఎవరి కాదు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను, మీరు ఊహించండి, మీరు ఏదో ఓలా క్యాబ్ తీసుకున్నారు, ఊబర్ క్యాబ్ పెడుతుందామా, చీప్గా ఉందా, ఊబర్ క్యాబ్ పెట్టుకుందాం. మనం ఊబర్ క్యాబ్ తీసుకున్నాము, మన డ్రైవర్కి చెప్పాము సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ తీసుకువెళ్ళండి. ఆ డ్రైవర్ చాలా పెద్దగా, ఎత్తుగా, భారీగా, మంచి పర్సనాలిటీ అనమాట. మనం సాగర్ నగర్ వెళ్ళమంటే అతను సాగర్ నగర్ వెళ్ళట్లేదు, వేరే దిశలో వెళ్ళిపోతున్నారు. అప్పుడు మనం 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్తాం, సార్ ఎక్కడ తీసుకువెళ్తున్నారు, మేము సాగర్ నగర్ కోసం డబ్బులు కట్టామండి, సాగర్ నగర్. తను వినట్లేదు. మొత్తం మీద మనం ఇంకేం చేయలేకపోతున్నాం, ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, మనకి భయం వేస్తుంది ఏం చేసేస్తాడని. అప్పుడు కొంతసేపు చెప్పిన తర్వాత మనం ఏం గమనించాము, అతని సీట్ పక్కనే ఉన్న, డ్రైవర్ సీట్ పక్కనే ఉన్న సీట్లో అతనికైనా ఎక్కువ బలం ఉన్నవాళ్ళు కూర్చున్నాడు, తనకి ఇంకా ఎత్తు ఉంది, ఇంకా బరువుగా ఉన్నాడు. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, తన వైపు చూస్తాం, అయ్యా కొంచెం చెప్తారా, తన మాట వినట్లేదు. ఎప్పుడైతే ఒక్కసారి తన వైపు మనం చెప్తాం, అయ్యా కొంచెం చెప్పండి, అంతే సరిపోయింది, ఆయన గట్టిగా చెప్తారు సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ తీసుకువెళ్ళని. ఇక్కడ మనం ఎక్కడున్నాము, వెనక ఉన్నాము. మాయ ఎక్కడుంది, డ్రైవర్ సీట్లో. కృష్ణుడు ఎక్కడున్నారు, ఆ పక్క సీట్లో, పరమాత్మ రూపంలో ఆయన ఉన్నారు. ఎప్పుడైతే మనకి కృష్ణుడితో బతిమాలుతాము, కృష్ణ నన్ను కాపాడు ఈ మాయా నుంచి, వెంటనే కృష్ణ మాయా నుంచి కాపాడతారు. ఆయన ప్యాసెంజర్ సీట్లో ఎప్పుడు నుంచి చూస్తున్నాడు, ఇతను ఎప్పుడు తిరిగి నాతో మాట్లాడతాడు, ఎప్పుడు తిరిగి నా దగ్గర సాయం అడుగుతాడు. కృష్ణ వెయిట్ చేస్తున్నారు, కానీ మనం ఆయన వైపు చూడట్లేదు. ఎప్పుడు ఒక్కసారి ఆయనకి మనం అడిగామంటే, అందు గురించి మన గురువులు ఏమంటున్నారు, జపం చేయండి. జపం చేస్తే ఏమవుతుంది, ఎప్పుడైతే మనం జపం చేస్తాము, మనం ఎక్కడ కనెక్ట్ అవుతున్నాం, పెద్ద స్టోర్ హౌస్ తాళాలు మన దగ్గరకు వచ్చాయి, పెద్ద పవర్ హౌస్ తాళాలు. జపం చేసినప్పుడు మనం కృష్ణుడితో కనెక్ట్ అయిపోతాం. ఎప్పుడైతే మనం కృష్ణుడితో కనెక్ట్ అయిపోతామో ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, మన ప్రాబ్లమ్స్ అన్నీ కృష్ణుడు చూసుకుంటారు, మనకి మాయా నుంచి కృష్ణుడు కాపాడతారు. కృష్ణుడే చెప్తున్నారు, నా ఒక మాయా నుంచి తప్పించడం చాలా కష్టం, చాలా కష్టం. కృష్ణుడే మనకి సాయం చేస్తే ఆయన ఒక మాయా నుంచి మనం తప్పించగలుగుతాము. సో అందుగురించి భగవంతుడికి మనము కోరుకోవాలి. భగవంతుడు అంటున్నారు, ఆయనే బలవంతులందరికీ బలం ఆయన ఇస్తారు. సో మనం కూడా ప్రార్థించాలి, స్వామి నాకు బలము ఇవ్వండి, భక్తి చేయడానికి బలం ఇవ్వండి, భక్తి జీవితంలో స్థిరంగా ఉండడానికి బలం ఇవ్వండి. తర్వాత దానికి వెళ్ళిపోదాము. వయా సన్విత ఎవర్ యూత్ఫుల్, భగవంతుడు ఎల్లప్పుడూ యౌవనం అంటే ఎల్లప్పుడు ఆయన యంగ్గానే కనిపిస్తారనమాట. ఆయన కనిపించడమే కాదు, ఆయన ఎప్పటికీ ఓల్డ్ అవ్వరు. ఈ మన ఏజెస్ని మనం డివైడ్ చేసుకోవచ్చు, పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు దానికి కుమార అవస్థ అంటారు, 6 నుంచి 10కి పౌగండ అంటారు, 11 నుంచి 15 వరకు కిషోర అవస్థ అంటారు, అండ్ 16 తర్వాత యౌవనం. సో భగవంతుడు ఎల్లప్పుడూ కిషోర అవస్థలోనే ఉంటారు. మనము గోలాక బృందావన్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎలా భగవంతుడు ఎల్లప్పుడూ అక్కడ కిషోర అవస్థలోనే ఉన్నారు. మనం భగవంతుడికి పౌగండ రూపంలో చూడాలంటే ఈ భౌమ బృందావనే, ఈ ప్రపంచంలో ఉన్న బృందావనలోనే మనం చూడగలుగుతాం ఈ లీలలు, ఆయన వెన్న దొంగిలించడము అని. అక్కడ ఆయన ఓన్లీ మాధుర్య రసం, కిషోర రూపంలోనే ఆయన ఉంటారు. అయితే గౌర గోవింద ఒక స్వామీజీ ఉన్నారు, దయానంద గోస్వామి. ఆయన గోపాల్ గురు గోస్వామి తాలూక శిష్యుడు. ఎవరైతే చైతన్య మహాప్రభు ఒక పార్షదులు, ఆయన ఒక చక్కని పుస్తకం రాశారు, గౌర గోవింద అర్చన స్మరణ పద్ధతి. దాంట్లో ఆయన ఒక మంచి పాయింట్ చెప్పారు. ఆయన అన్నారు, ఎల్లప్పుడూ కృష్ణుడు తాలూకా ఏజ్ ఎలా ఉంటుందంటే 15 ఇయర్స్ 9 మంత్స్ 7½ డేస్. అండ్ రాధారాణి ఏజ్ ఎప్పుడు 14 ఇయర్స్ 2 మంత్స్ అండ్ 15 డేస్. సో అది ఎప్పుడు 15కి 16 అవ్వదు, 15కి 14 అవ్వదు, స్థిరంగా అదే ఏజ్లో ఉంటారనమాట వాళ్ళు. సో అందుగురించి గోలోకంలో కృష్ణుడికి రసరాజ్ అంటారు, అండ్ రాధారాణికి మహాభావ స్వరూపిణి. ఆయన మహాభావంలో ఎల్లప్పుడూ భగవంతుడిని సేవ అందిస్తూ ఉంటుంది. సో ఎల్లప్పుడూ వాళ్ళు యంగే ఉంటారు, అంటే వాళ్ళు ఆయన ఏజ్ హైడ్ చేసే అవసరం లేదు, ఏ కాస్మెటిక్స్ అవసరం లేదు, ఆయన ఎల్లప్పుడూ ఆ ఏజ్లోనే ఉంటారు. నాకు గుర్తుంది మేము చిన్నప్పుడు DD1లో DD2లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆవిడ డాన్స్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు, ఎంత బాగా చేస్తుంది ఎంత బాగా చేస్తుంది. అప్పటికి ఒక చిన్న అమ్మాయి పరిగెత్తి వస్తుంది మమ్మీ అని. అప్పుడు అందరు చూస్తారు, ఈవిడికి పిల్లలు కూడా ఉన్నారా, చూడ్డానికి అసలు యంగ్లా కనిపిస్తుంది. అప్పుడు వెంటనే అంటారు సంతూర్ సంతూర్, మీకు గుర్తుందా? ఇప్పుడు ఉందండి ఆ సంతూర్ సోపు, ఉందా ఇంకా? ఉంది డిడి. అప్పుడు సంతూర్ వాడితే మీరు ఎల్లప్పుడు యంగ్గానే కనిపిస్తారు, కానీ ఇక్కడ కృష్ణుడు సంతూర్ లేదే, ఎల్లప్పుడైనా ఇలానే ఉంటారు, ఎప్పుడు చూడడానికి కిషోర్ కిషోర్ అవస్థలోనే ఆయన కనిపిస్తారు. కానీ మనం ఎన్నో పడతాము ఫేర్ అండ్ లవ్లీ, ఓలే ఇది అది అని, వాళ్ళు మనకి ముడతలు వచ్చేస్తాయి, ఇది వాడండి అది వాడండి అని. అరే భగవంతుడు తాలూకా నామం తీసుకుంటే మనం ఎల్లప్పుడూ అందంగా కనిపిస్తాము. అందం అనేది భగవంతుడు భక్తుల్లో ఉంది. గంగా మాతాజీ అడగొచ్చు, మాతాజీ నేను పది సంవత్సరాల నుంచి మళ్ళీ ముడతలు వచ్చేస్తున్నాయి ఏంటి మాతాజీ? అమ్మ భక్తి చేస్తే భక్తుల ఒక మొహం పైన ఉన్న ముడతలు కూడా అందంగా కనిపిస్తాయి. శ్రీల ప్రభుపాద మొహం మీద ఎన్ని ముడతలు ఉన్నాయి, కానీ ఆయన మొహం మీద ఉన్న ముడతలు కూడా మనకు చాలా ఇష్టము. మనం చాలా ప్రేమతో చాలా ఇష్టంతో ఆయన వైపు మనము చూస్తాము. భక్తి చేస్తే మన హృదయ అందం పెరుగుతుంది. ఎప్పుడైతే హృదయ అందం పెరుగుతుంది ఆటోమేటిక్గా అందరికీ మనం అందంగా కనిపిస్తాం. సో ఇక్కడ భగవంతుడు ఎల్లప్పుడూ అందంగా వయాసన్విత యంగ్ బాయ్ లాగా కనిపిస్తారన్నమాట. తర్వాత దానికి వెళ్ళిపోదాము. వివిధ అద్భుత భాషవిత వండర్ఫుల్ లింగ్విస్ట్. ఇంకొక గుణం ఏమంటున్నారంటే భగవంతుడు ఏదైనా భాషలో మాట్లాడవచ్చు అనమాట. తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా సంస్కృత అయినా వ్రజ భాష అయినా ఆయనకి ప్రతి ఒక్క భాష అర్థమవుతుంది. దాంట్లో గొప్పదేంటి, ప్రపంచంలో కూడా చాలామంది లింగ్విస్ట్ ఉన్నారు, ఎన్నెన్నో భాషలు మాట్లాడుకుంటారు. కానీ భగవంతుడిలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆయన వృక్షాల తాలూకా లాంగ్వేజ్ కూడా అర్థం చేయగలుగుతారు, ఆయన పక్షుల తాలూకా లాంగ్వేజ్ కూడా అర్థం చేయగలుగుతారు, ఆయన తీగల తాలూకా లాంగ్వేజ్ కూడా, ఆ తేను తీగలు కూడా ఏం మాట్లాడుతున్నారు ఆయన అర్థం చేసుకుంటారు. కొన్ని సంవత్సరాల కిందట నేను గోవింద లీలామృత చదివినప్పుడు నాకు ఈ ఒక లైన్ చాలా ఇష్టమైంది. దాంట్లో భగవంతుడు చెట్టుతో అంటున్నారు, ఓ చెట్టు ఎలా ఉన్నావు, బాగున్నావా, ఈరోజు ఎలా ఉన్నావు. ఆ లతాలతో మాట్లాడుతున్నారు, ఆ లత ఎలా ఉన్నావు. ఆ లేడీతో మాట్లాడుతున్నారు, ఏదైతే ఆ వనలు తిరుగుతూ ఉంటాయి, ఆ తీగలతో మాట్లాడుతున్నారు. అందరితో వాళ్ళ భాషలో ఎంత తీయగా ఆయన మాట్లాడుతున్నారనమాట. సో ఇప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంటే మనం అనుకుంటాం భగవంతుడు మన భాషే అర్థం చేసుకుంటున్నారేమో, లేదు, భగవంతుడు అందరు. మీరు బృందావనంలో వెంటే అక్కడ కోకిల వన్ అని ఒక ప్రత్యేకమైన వనం ఉంది. ఆ వనంలో భగవంతుడు ఎల్లప్పుడూ కోకిలాగా, కోకిల అంటే పక్షి, ఆ కూ అని సప్పుడు చేస్తుంది, ఆ సప్పుడుతో కోకిలతో మాట్లాడుతూ రాధారానికి మెసేజ్ ఇచ్చేవారనమాట, నేను వచ్చేసాను నువ్వు ఇక్కడికి రా అని. సో అలా ఆయన ప్రతి పక్షిదలుగా మాటలు కూడా ఆయన మాట్లాడగలుగుతారు. అండ్ ద స్పెషల్ పార్ట్ ఈస్ మనం ఏదైతే హృదయంలో అనుకుంటున్నామో మన హృదయ భాష కూడా ఆయన అర్థం చేసుకోగలుగుతారు. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలు మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నాం. ఒక్కొక్కసారి మనం చెప్పడమే ఒకటి చెప్తాము, హృదయంలో ఇంకొకటి ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆయనకి హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నాం అర్థమైపోతుంది. ఒకసారి వృందావన్లో ఒక మాతాజీ రాధా శ్యామ్ సుందర్ దగ్గర నిలబడి ఉంది, షీఈస్ ఫ్రమ్ హాంకాంగ్. సో హాంకాంగ్ నుంచి వృందావన్కి వచ్చింది అండ్ రాధా శ్యామ్ సుందర్ దగ్గర నిలబడి ఉంది అండ్ రాధా శ్యామ్ సుందర్ వైపు చూస్తూ చెప్తుంది అన్నమాట, ఓ శ్యామ్ సుందర్ ఏదోటి చే, ఎల్లప్పుడూ నేను నీ సేవలో వృందావన్లో వ్రజధామంలో ఉండిపోవాలి అని నాకు, నేను నీకు ప్రార్థిస్తున్నాను స్వామి అని రిక్వెస్ట్ చేస్తుంది అన్నమాట. మరుసటి నిమిషము దండం పెట్టి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఫ్లైట్ టైమింగ్స్ అయిపోతుంది. గత 10 రోజులు వృందావనంలో పరిక్రమ చేసుకుంది, అంతా బాగానే ఉంది, ఫ్లైట్ టైం అయిపోతుంది కదా, వెళ్ళిపోవాలని రెడీ అవుతుంది. ఎప్పుడైతే దండం పెట్టి పైకి లేచింది చూస్తే పర్స్ ఎవరో దొంగిలించేశారనమాట. అప్పుడు గట్టి గట్టిగా అరుపులు, దాంట్లో నా పాస్పోర్ట్ ఉంది, దాంట్లో నా ఫ్లైట్ టికెట్ ఉంది, దాంట్లో డబ్బులు ఉంది, ఎవరైనా హెల్ప్ చేయండి అని. పక్కనే ఒక భక్తుడు ఉన్నాడనమాట, మాతాజీ మీరు ఇందాకే కదా ప్రార్థించారు, ఏదో ఒక ఏర్పాటు చేయి స్వామి, వృందావనంలోనే ఉండిపోవాలి, స్వామి ఏర్పాటు చేశారు కదా అని చెప్తున్నారనమాట. ఏ నువ్వు నోరు మూసుకో అని అది చెప్పి చెప్పని నాకు ఇప్పుడు నా పాస్పోర్ట్ కావాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం చెప్పడం ఒకటి చెప్తాము కానీ లోపల హృదయంలో ఒకటి ఆలోచిస్తాం. కానీ భగవంతుడు చాలా తెలివైన వాళ్ళు, నువ్వు హృదయం లోపల ఏం అడుగుతున్నావు ఏం ఆలోచిస్తున్నావు కూడా ఆయనకి తెలుసు. సో వివిధ అద్భుత భాషవేత్త, ఏదైనా ఎవరిదైనా భాష అయినా అర్థం చేసుకుంటారు. అందుకోసం మనం సిన్సియర్గా స్వామిని ప్రే చేయాలి. మాలో ఒకవేళ మంచి ఆలోచన లేకపోయినా కూడా మీరు మంచి ఆలోచన పెట్టండి, ఎలా మంచిగా ప్రార్థించాలి మమ్మల్ని నేర్పించండి, మాకు మంచి భాషతో మీకు ఎలా మేము ప్రేమగా మా ప్రేయర్స్ని మా స్తుతిని అందించాలి అని మాకు ప్రోత్సాహం ఇవ్వండి అని మనము ప్రార్థించాలి. నెక్స్ట్ గుణంకి వెళ్ళిపోదాము. భక్త సుహృత వెల్విషర్ ఆఫ్ హిస్ డివోటీ, వెల్విషర్ ఆఫ్ హిస్ డివోటీ. సి భగవంతుడిలో ఇంకొక ఉన్న గుణం ఏంటంటే ఆయన తన భక్తుల తాలూకా సుహృద, ఎప్పుడు భక్తుల కోసం మంచిగా ఆలోచిస్తారు అండ్ సరళంగా భక్తులు చెప్పిన మాటకి వంగిపోతారు, భక్తులు ఏం చెప్తే అది చేయడానికి తయారైపోతారు. చాలా ఈజీగా ఆయన భక్తులకి అమ్మబడతారు. ఇప్పుడు మనం చూస్తే ఒక తులసి ఆకుతో భగవంతుని కొనేయచ్చు, ఎవరైనా ప్రేమతో ఒక తులసి ఆకు ఇచ్చినా. శ్రీ భగవద్గీత 9వ అధ్యాయంలో భగవంతుడు ఏమంటున్నారు, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహారితం అశ్నామి ప్రయతాత్మనః. ప్రేమతో ఇవ్వండి, ఏదైనా ఇస్తే నేను తీసుకుంటాను, అది ఒక పత్రమైనా పుష్పమైనా ఫలమైనా నీళ్ళు, తోయమంటే నీళ్ళు. ప్రేమతో ఏదైనా ఇస్తే భగవంతుడు స్వీకరించడానికి తయారుగా ఉన్నారు. మనకి శ్రీకృష్ణ తులాభారం కదా గుర్తుంది, ఎలా సత్యభామ భగవంతుడిని నారద మునికి దానమిస్తుంది, ఎంత తదుపరే తులాభారం ఏర్పాటు చేసినప్పటికీ ఎంత బంగారం వేసినా కూడా భగవంతుడు కదలలేదు. కానీ ఎప్పుడైతే రుక్మిణీదేవి ప్రేమతో ఒక తులసి ఆకు పెట్టారో భగవంతుడు వెంటనే పైకి వెళ్ళిపోయారు. సో ప్రేమతో స్వామిని కొనేయచ్చు. అలా భగవంతుడు ఎన్నెన్నో మంచి మంచి గుణాలున్నాయి. వచ్చే ఆదివారం మనం ఎక్కడైతే ఆపామో మళ్ళీ అక్కడి నుంచి కొనసాగుతూ కొన్ని ఆదివారాలు భగవంతుడు తాలూకా ఈ 64 గుణాల గురించి మనము చర్చిస్తాం. ఈరోజు ఇక్కడే ముగిద్దాము. శ్రీరామచంద్ర భగవానికి జయ, శ్రీ రాధా దామోదర్ భగవానికి జయ, జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాణికి, శ్రీల ప్రభుపాదకి జయ.